ప్రియమైన ఆత్మ పొందగలరు. కర్మశుద్ధి, ద్రవ్యశుద్ధి అన్నం తినేటప్పుడు తిరిగితేటలుగా ఉండాలి. అది మనకు ఆరోగ్యం చేస్తుంది అనుకున్నప్పుడు రుచిలో ఉండడం మనం తినకూడదు. రుచి వేరు, శుచి వేరు. రుచి కంటే శుచి ముఖ్యం. శుచిగా ఉన్నది రుచిగా ఉంటే పర్వాలేదు, శుచిగా ఉన్నది రుచిగా ఉంటే పర్వాలేదు, రుచిగా ఉండి శుచిగా లేకపోతే అది తినవద్దు. అంటే మీ సొంత వ్యవహారాలు, మీ ఇంట్లో వ్యవహారాలు అంత తెలివితేటలుగా మీరు చూసుకుంటున్నారు, మీరు అన్నం తినేటప్పుడు కూడా అంత తెలివితేటలుగా ఉండండి అని పెద్దలు చెబుతున్నారు. అది అన్నశుద్ధి అంటారు. తర్వాత ద్రవ్యశుద్ధి. కొంతమందికి ధనం ఉంటుంది, అది మంచి పనులకు ఉపయోగించరు. చచ్చిపోయినప్పుడు వాళ్ళు పట్టుకెళ్ళరు, కష్టపడి సంపాదిస్తారు. వాళ్ళు చనిపోయినప్పుడు ఒక పైసా కూడా వాళ్ళు పట్టుకెళ్ళడానికి ఇవ్వలేదు, అవకాశం లేదు. బతికుండగా వాళ్ళు ఒక మంచి పనికి కూడా ఉపయోగించరు. అంటే డబ్బు ఏదో వాళ్ళకి ఉపయోగం లేని ఖర్చులు ఎక్కువ చేస్తారు, ఆడంబరానికి ఎక్కువ ఖర్చులు చేస్తారు. ఆ ద్రవ్యాన్ని మీరు పాడు చేయకుండా ఉన్న ద్రవ్యాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో, ఏదైనా మంచి పనులకి ద్రవ్యాన్ని ఉపయోగించాలి. అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహానికి మీరు పాత్రలు. సర్వసాధారణంగా ధనం ఒకటి, అధికారం ఒకటి, కీర్తి ఒకటి జీవుడికి గర్వాన్ని తీసుకొస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంతమంది డబ్బును వదులుకుంటారు, కోరికలు వదులుకుంటారు, కానీ కీర్తిని వదులుకోలేరు. మనకి కీర్తి ముఖ్యం కాదు, ధనము ముఖ్యం కాదు, భోగము ముఖ్యం కాదు, దేవుని అనుగ్రహం. ద్రవ్యశుద్ధి అంటే ద్రవ్యం ఉందనుకోండి మీకు, ఆ ద్రవ్యం మీరు సద్వినియోగం చేయాలి, జాగ్రత్తగా ఉపయోగించాలి. దుర్వినియోగం చేయకూడదు. అంటే మనకున్న డబ్బును చెడ్డ పనులకు ఉపయోగించామనుకోండి, ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేప్పుడు ఆ చెడ్డ పనులు అనేది జ్ఞాపకం. తర్వాత మీకు ఏదైనా డబ్బు ఉందనుకోండి, అది మంచి పనులకు ఉపయోగించారనుకోండి, ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ మంచి పనులు అనేది జ్ఞాపకం. మీకు తెలివితేటలు ఉంటే మంచిదే. మీ వ్యవహారాల్లో మీరు తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారు, ఏదైనా పుస్తకం చదివేటప్పుడు అది అర్థం చేసుకోవడానికి కూడా మీరు తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారు, మీ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు తెలివితేటలు ఉపయోగించుకుంటున్నారు. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి, అన్నం ఎలా తినాలి, ఈ అన్నశుద్ధి ద్రవ్యశుద్ధి జీవుడికి ఉండటం లేదు. ఆ రెండు కనుకుంటే ఆ జీవుడికి పుణ్యం వస్తుంది. అంటే అది రెండింటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని పెద్దలు చెబుతున్నారు. ఒకటి ద్రవ్యశుద్ధి, రెండు అన్నశుద్ధి. ఇక ఎవరైనా విడాకులు తీసుకుంటే మన ఇండియాలో పెద్ద న్యూస్. అది ఇంగ్లాండ్లో, అమెరికాలో విడాకులు తీసుకుంటే ఎవరో పట్టి ఇంటి పక్క వాళ్ళు కూడా పట్టించుకోరు. అంటే మీ సామాజిక పరిస్థితిని బట్టి, ఆ టైంని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మంచి చెడులు ఆధారపడి ఉంటాయి. కానీ ఇది మంచిది చెడని ప్రత్యేకంగా చెప్పడానికి వీలు లేదు అన్నాడు. అయితే ఇప్పుడు ఇంతకీ చాలా మంది అడిగేది ఏంటంటే, ఏమంటే మేము పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, మా హృదయంలో దేవుడు ఉన్నాడని గీతలో చెప్తున్నాడు, భగవంతుడు కూడా మీ అందరి హృదయాలు, నేను చైతన్యముగా ఉన్నాను, బ్రహ్మముగా ఉన్నాను అని చెప్తున్నాడు. బ్రహ్మజ్ఞానికైనా భగవంతుడి అనుగ్రహం తప్పదని చెబుతున్నారు. అంచేత లోపల ఏదో ఉంది అంటున్నారు. మేము ఏదో ఉన్నది ఏంటో మాకు కనపడాలి కదా, మేము పూజ చేసుకుంటున్నాం కదా, జపం చేసుకుంటున్నాం కదా, కనపట్టాలి ఏంటని గొడవ కొంతమంది గోడలు. దీనికి సమాధానం ఏంటంటే, ఇది ఈ పూజలు జపాలు బాహ్యమైన ప్రక్రియలు. లోపల కపటం ఉంటే, లోపల దోషం ఉంటే, లోపల కనుక మనకి కుయుక్తి ఉంటే, వాడు ఈ లక్షల జన్మలు ఎత్తి వాడు పూజలు చేసినా జపాలు చేసినా నీకు అత్యంత సమీపంలో వస్తూ ఉన్నా, నీ కోటి జన్మలు వచ్చినా నీకు తెలియదు. ఇది సమాధానం. అంటే మీరు బాగుపడటం ముఖ్యం, ఇతరుల గొడవ మీకు అనవసరం. ఏం చేయాలంటే, మనం చనిపోయేప్పుడు మనకు కూడా 10 మంది రారు. మనం ఏమి రామకృష్ణ పరమశ్రీ, వశిష్ఠుడిని, రమణ మహర్షిని, వీళ్ళందరినీ దేవుళ్ళ కింద మనం ఆరాధించి పూజలు చేసి అష్టోత్తరాలు అని చేస్తాం. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, అజ్ఞానం ఉంటే జీవుడు, అజ్ఞానం లేకపోతే దేవుడు. అందుకంటే అవిద్య ఉంటే జీవుడు, అవిద్య పోతే దేవుడు. అంటే మనం ఏదైతే ఇందులోంచి విడుదల పొందాలో, ఇందులోంచి బయటకు రావాలో, ఏ అజ్ఞానంలోంచి, ఏ అహంభావంలోంచి బయటకు రావాలో, దాని గురించి ప్రయత్నం చేయటం మానేసి ఏదో పూజ చేసాం, జపం చేసాం, అక్కడ సత్రం కట్టించాం, నిధి తగ్గించామంటే దానివల్ల మీకు పుణ్యం వస్తుంది. రమణ మహర్షి గారు చెప్పిన సిద్ధాంతం అంటే, మీరు పుణ్యం చేసుకోవచ్చు, అది కూడా తరిగిపోయేదే. మీరు పాపం చేయొచ్చు, పాపం చేసినా తరిగిపోతుంది, పుణ్యం కూడా అనుభవిస్తే పోతుంది. పాపం చేసినా ఎప్పుడు ఉండదు, అది కూడా అనుభవిస్తే పోతుంది. ఇంకా మీరు ఆటల మీద మనసు పెట్టదు, జ్ఞానం సంపాదించి మీరు ప్రయత్నం. అయితే కృష్ణుడు మంచి చేయండి అని ఎందుకు చెప్పాడంటే, మంచి జ్ఞాన సముపార్జన చేయాలనే కాంక్ష కలగజేస్తుంది లోపల. మనం మంచి చేయగా చేయగా జ్ఞానం సంపాదించాలనే కాంక్ష కలగజేస్తుంది. అది పెట్టుబడికి ఉపయోగపడుతుంది. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి, చివరికి షోడా కొట్టి పెట్టుకోవాలన్నా ఎంతో కొంత పెట్టుబడి ఉండాలి. అలాగే జ్ఞాన సముపార్జనకి పుణ్యం అనేది పెట్టుబడిగా ఉంటుంది కాబట్టి, ఆ పెట్టుబడిగా ఉంటుంది కాబట్టి మనం పుణ్యం చేయమన్నాడు. కానీ పుణ్యమే లక్ష్యం కాదు, పుణ్యమే గమ్యం కాదు, పుణ్యమే డెస్టినేషన్ కాదు. పుణ్యం మీకు ఉందనుకోండి, జ్ఞాన సముపార్జన దాన్ని ఉపయోగించుకోరు అనుకుని అనిపిస్తే పోతుంది, అదే గమ్యం కాదు. డెస్టినేషన్ మిస్ అవ్వకూడదు. ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా పక్క వారితో మాట్లాడుతూ ఉంటాం, కానీ అంత మాత్రం చేత మనం ఎక్కడికి చేరుకోవాలో ఆ డెస్టినేషన్ మర్చిపోకూడదు. అలాగే ఈ భూమి మీదకి వచ్చాం, మనం ఈ ప్లానెట్ మీదకి వచ్చాం, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు, రజోగుణం ఉన్న మనుషులు ఉంటారు, తమోగుణం ఉన్న మనుషులు ఉంటారు, సత్వగుణం ఉన్న మనుషులు ఉంటారు. ఏ మనిషిని చూసినా మనం కాపీ కొట్టకూడదు. మన డెస్టినేషన్ కి మన గమ్యం చేరుకోవడానికి దృష్టిలో పెట్టుకుని తదనుగుణంగా మనం జీవించడం నేర్చుకోవాలి. కానీ మనిషి ఏ మనిషిని చూసినా మనం కాపీ కొట్టకూడదు, అలాగ ఉండాలని మనం అనుకోకూడదు. ఏదో మనిషి అంటే ఎవరి మట్టికి వారు లోపల ఏకాగ్రత సంపాదించుకోవాలి, పవిత్రత సంపాదించుకోవాలి, క్రమేణ సంపాదించాలి. అందుకే భగవంతుడు కూడా కృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే, పని పట్ల మీకు ఉండవలసినటువంటి విశ్వాసం కానీ పని పట్ల మీకు ఉన్నటువంటి నమ్మకం కానీ మీకు లేదు. ఎంతసేపు పని వదిలించుకోవాలని చూస్తున్నారు కానీ, ఈ భక్తి పేరు చెప్పి పని వదిలించుకోవాలని చూస్తున్నారు కానీ పని పట్ల విశ్వాసం కానీ పని పట్ల నమ్మకం కానీ, ఆ పని చేస్తూ బాగుపడాలి, పని కూడా మన మనసును బాగు చేస్తుందనేటువంటి నమ్మకం మీకు లేదు. అంతేగా అన్ని విషయాల్లో మీరు తెలివితేటలుగా ఎలా ఉంటున్నారు అంటే, మీరు ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా అన్నం తినేటప్పుడు కూడా తెలివితేటలుగా ఉండండి. ద్రవ్యం జాగ్రత్తగా వాడితే మీకు పుణ్యం వస్తుంది, అన్నం తినేటప్పుడు జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం వస్తుంది, ఇవన్నీ మీకు మంచి అని పెద్దలు చెబుతున్నారు. ఎవడో భగవాన్ ఎవరు అడుగుతున్నారంటే, ఇంతకీ ప్రపంచాన్ని చూడకుండా మమ్మల్ని కళ్ళు మూసుకోమంటారా ఏంటని అడుగుతున్నారు. ఇదేమంటే భగవాన్ ఏమంటున్నారంటే, ప్రపంచాన్ని చూడకుండా నిన్ను కళ్ళు మూసుకోమని నేను ఎందుకు చేస్తాను, అలా ఏం చెప్పడం లేదు, మొదటి నిన్ను నువ్వు చూసుకున్న తర్వాత ప్రపంచాన్ని చూసుకోమని చెబుతున్నారని చెప్తున్నారు భగవాన్. ఇందుకే ప్రపంచాన్ని చూడొద్దంటారా, మమ్మల్ని కళ్ళు మూసుకుని కూర్చోమంటారా అని ఎవరు అడుగుతున్నారు భగవాన్. ప్రపంచాన్ని నువ్వు చూడొద్దని నేనెందుకంటాను, ప్రపంచాన్ని చూడ ఫేస్ చెయ్యాలి. అది భగవాన్ చెప్పి దాన్ని ఫేస్ చెయ్యి. నీ హృదయంలో ఏది ఉందో దాంట్లో నుంచి ఎస్కేప్ అవ్వకు, ఫేస్ చెయ్యి. నీకు రోజు ఒక సిగరెట్లు కాల్చే అలవాటు ఉందనుకో, రోజు సినిమాలకి ఇది అలవాటు ఉందనుకో, అలవాటుని అది ఫేస్ చేయి. దాని అలవాటుని ఫేస్ చేసి ఇవో ఈ బలహీనత ఉంది, దీంట్లోంచి మనం ఎలా బయటకు రావాలి, ఎలా తప్పించుకోవాలి, దాన్ని ఫేస్ చేసి ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి చూడు. కానీ ఎస్కేప్ అమ్మని నేను చెప్పటం లేదు. ఎస్కేప్ అయితే నీ కూడా ఏ జన్మ కా జన్మ నీ బలహీనత నీ కూడా వస్తుంది. అంటే కృష్ణుడు చెప్పేది ఏంటంటే, నువ్వు పని చేసేటప్పుడు నువ్వు కీర్తిని కాంక్షించు, లేకపోతే లోకం యొక్క అక్కడ చుట్టూరు కూర్చుని 10 మంది కూర్చుంటే 10 మంది గౌరవం సంపాదించడానికి చేయకు, దానివల్ల ఏం లాభం లేదు నీకు వచ్చేది. నలుగురు ఒక రోజు జై కొట్టచ్చు, తర్వాత నీ పని సున్నా. మరణానంతర జీవితంలో నీ పని సున్నా. నువ్వు ఏ పని చేసినా 10 మంది నిప్పు కోసం చేయకు. పరమేశ్వరుడు ఎవడైతే నీకు మోక్షాన్ని ఇస్తాడో వారి యొక్క అనుగ్రహం కోసం, వారి యొక్క కృప కోసం, వాడి దయ కోసం నువ్వు చెయ్యి. వాడి దయ సంపాదించే ఈ లోకంలో నువ్వు పుట్టి చనిపోయే లోపల వాడు నువ్వు చేయవలసిన పని ఇంకా ఏ పని లేదు. దయ సంపాదించడమే. నువ్వు అన్నం తిన్నా, లేకపోతే ఆరోగ్యం చూసుకున్నా, ఇంకో డబ్బు ఖర్చు పెట్టినా, నువ్వు పూజ చేసినా, జపం చేసినా, వాడి లక్ష్యం ఏంటంటే వాడు దయ భగవంతుడు దయ సంపాదించిన అంతకంటే గొప్పది. భయ భగవంతుడు దయ సంపాదిస్తే నీ చేతిలో ఉన్న డబ్బు ఉంటే బజార్లో వెళ్ళి వస్తువు కొనుక్కోవడం అంత తేలిక, భగవంతుడు దయ కనుక నువ్వు సంపాదిస్తే మోక్షం కూడా అంత తేలిక. అడగక్కర్లేదు, అడగక్కర్లేకుండానే ఇస్తాడు. మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం తినే ఆహారంలో, మన దైనందిన జీవితంలో, మన వ్యవహారంలో భగవంతుడు దయ సంపాదించడానికి అనుగుణంగా మన తలంపు, మన ఆలోచన, మన మాట, మన చేష్ట అలా ఉండాలి. అదే సాధన. అంతేకాని ఏదో 5 నిమిషాలు పూజ చేసి, 10 నిమిషాలు జపం చేసి, మా హృదయంలో ఏదో ఉందంటున్నారండి, కనపడలేదేమో, కనపడలేదు కాబట్టి లేదేమో. పోతనామాచ్యుడు అన్నాడు, అసలు భాగవతం చదివి నువ్వు అర్థం చేసుకోవటమే నీ వల్ల కాదు, నీ హృదయంలో నీకేం తెలుస్తుందా అన్నాడు పోతన. నీ ప్రమాణం నీకేంటంటే, నీ మనస్సే నీకు ప్రమాణం, నీ ఇంద్రియాలే నీకు ప్రమాణం, లేదా నీ స్నేహితులే నీకు ప్రమాణం, కానీ దైవవాక్యం నీకు ప్రమాణంగా నువ్వు ఎప్పుడూ పెట్టుకోవటం లేదు. నీకు ఎవడో చెప్తారు, ఈ దారి పేరు బుడబక్కలు చెప్పిన మాటలే నీకు ప్రమాణం, నీ ఇంద్రియాలు ఏమి మాటలు చెబితే అది ప్రమాణం, నీ అహంభావం ఏమి చెబితే అది నీకు ప్రమాణం. దేవుడి వాక్యం నీకు ప్రమాణం కాదు. దేవుడి వాక్యాన్ని ప్రమాణంగా పెట్టుకుని నువ్వు జీవించినప్పుడు నీకు దేవుడు ఎలా తెలుస్తాడు? నీ పగల చేసినా చేయకపోయినా సరిగ్గా మీరు నిద్రపోయే ముందు మటుకు, నిద్ర వచ్చిన తర్వాత నిద్రపోయే ముందు మటుకు ఒక 10 నిమిషాలు 1/2 గంట ఎంతో నిద్ర వచ్చే వరకు భగవంతుని స్మరణ చేస్తే మీరు బాగా లాభం పొందుతారు. 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ వస్తుంది ఆధ్యాత్మికం. రూపాయల వడ్డీ కాదు. సాయంత్రం మీరు మామూలుగా నిద్రపోయే ముందు మటుకు భగవంతుని స్మరణ చేస్తే హృదయపూర్వకంగా మీకు వడ్డీ ఇంటికి ఎక్కువ వస్తుందని చెబుతున్నారంటే, ఆ నిద్రలో కూడా మీకు ఆ సాధన సాగుతూ ఉంటుంది. తర్వాత అనవసరమైన కలగ ఒకటి రావు, డిస్టర్బ్డ్ స్లీప్ రాదు, స్లీప్ సౌండ్ గా ఉంటుంది. అనవసరమైన కళలు రావు. కొంతమందికి ఎందుకు పనికిరాని కళలు వస్తూ ఉంటాయి, ఆ కళ్ళు తగ్గిపోతాయి. ఒక పక్కన సాధన జరుగుతూ ఉంటుంది, భగవంతుడి అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారు, ఆయన దయకి పాత్రలు అవుతారు. ఆయన దయకి మించింది ఏమీ లేదు, ఆయన దయకి మించింది ఏమి, ఆయన దయకి పాత్రుడైన వాడు మాటకే ఆయన స్వరూపాన్ని ఇస్తాడు. భగవాన్ చెప్పే సిద్ధాంతం ఏంటంటే, బీ అండ్ డూ. నువ్వు ఉండు తర్వాత చెయ్యి, నువ్వు ఉండు తర్వాత మాట, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నా అది అలా ఉండు, నువ్వు ఏదైతే పని చేస్తున్నా అలా ఉండు, అలా ఉండు అలా చెయ్యి. అది అవ్వటానికి మరి ఈ లోగా మేము నేర్చుకునేదంతా కట్టేయాలి కదండి, అది అవయవరికి ఎక్కడ ఆడగలవని కొంతమంది స్వాములు అంటున్నారు. దేహం అనుకున్నప్పుడు ఇతర వాళ్ళు ఇతరులు కూడా దేహాలు అనుకుంటున్నావు. నువ్వు దేహం అనుకున్నప్పుడు నీకంటే లోకం వేరుగా ఉంది నీకు అనుకుంటున్నావు. ఇవన్నీ అరిష్టాలకి దేహ బుద్ధే కారణం, అన్ని అరిష్టాలకి దేహ బుద్ధే కారణం. అంటే దేహబుద్ధి నశించిందనుకో, నీకు ఆత్మబుద్ధి కలిగిందనుకో, లోకం నీకు లోకంగా కనపడదు, ఆత్మగా నీకు కనిపిస్తుంది, చైతన్యంగానే కనిపిస్తుంది. అన్ని నూళ్ళు మనయే, అన్ని కళ్ళు మనవే. చాంతర్యోగి నీ హృదయంలో ఉంది. నీకొచ్చే తలంపుడు యొక్క వేగం, నీకొచ్చే ఆలోచన యొక్క వేగం వల్ల నీకు అలగడ వస్తుంది. నీకు ఏమొస్తుంది? అలగడ వస్తుంది. అలగడ వచ్చేటప్పుడు లోపల నీ శాంతి నీ చేతికి అందటం లేదు. మనం ఆరోగ్యంగానే ఉన్నాం. జ్వరం వచ్చిందనుకోండి సాయంత్రం, మనకి ఈ ఆరోగ్యం మనకు ఇంకేం తెలియదు. జ్వరం తగ్గిపోతే మళ్ళీ ఆరోగ్యంగా ఉంటాం. అలాగే నీ స్వరూపమే శాంతి, నీ స్వభావమే శాంతి, నీ పేరే శాంతి, నువ్వే శాంతి. కానీ నీకున్న నీకేదో ఆలోచన వల్ల, తలంపుల వల్ల, భవిష్యత్తు గురించి ఊహించుకోవటం వల్ల నీకు అలగడ వస్తాను. అలగడ వల్ల లోపల శాంతి ఉన్నది నీకు అనుభవంలోకి రావటం లేదు, నీకు కనపడటం లేదు. అసలు లోపలే శాంతి లేదని అనుకుని నీ బుర్రను పాడు చేసుకుంటున్నావు. డాక్టర్ చుట్టూరు తిరుగుతుంది. మంచి పని, మంచి పని అంటే మంచి పని చేయటం మంచిదే. నీ అహంకారం యొక్క, నీ అహంభావన యొక్క మూలాన్ని అన్వేషించి తెలుసుకోవడం ఇంకా మంచి పని. అంతకు మించిన మంచి పనే లేదు. అసలు మంచి పని, మంచి పని, మంచి పనులు చేయి మంచిదే. లోపల నీకు నేననే తలంపు వస్తుంది కదా, వ్యక్తి భావన వస్తుంది కదా, అహంభావన వస్తుంది కదా, భిన్న బుద్ధి వస్తుంది కదా, వేరు బుద్ధి వస్తుంది కదా, భేద బుద్ధి వస్తుంది కదా, వేరు భావన వస్తుంది కదా. ఆ లోపల నేననే తలంపు వస్తుంది, నీకు లోపల ఉదయించి వస్తుంది కదా. చైతన్యంలోంచే, బ్రహ్మాండంలోంచే ఈ నేననే తలంపు నీకు వస్తుంది కదా. ఆ నేననే తలంపు మూలాన్ని అన్వేషించడం కంటే మంచి పనిగా ఉండవుగా. అది అన్వేషించాలంటే నీకు సత్ప్రవర్తన లేకుండా అన్వేషించాలనే బుద్ధి నీకు ఎలా కలుగుతుంది? ఇది నీ సత్ప్రవర్తన లేకపోతే, నీకు సహృదయం లేకపోతే, నీకు సద్బుద్ధి లేకపోతే నేననే తలంపు మూలాన్ని వెతకాలనే తలంపు నీకు ఎలా కలుగుతుంది? కలగనే కలగదు. మూల తలంపు మూలాన్ని అన్వేషించడానికి, మూల తలంపు యొక్క మూలంలో నువ్వు ఆగటానికి, అక్కడ నిలబడటానికి సత్ప్రవర్తన సహాయం చేస్తుంది. అక్కడ ఏం చేస్తుంది నీకు? సత్ప్రవర్తన సహాయం చేస్తూ ఉంటుంది. అంటే నువ్వు మంచి కర్మలు చేయగా చేయగా, శాస్త్రాన్ని శ్రవణం చేయగా చేయగా, పెద్దలో చెప్పింది నువ్వు శ్రద్ధగా వినగా వినగా, అంటే మంచి విషయాలను శ్రవణం చేస్తూ, భగవంతుడు చెప్పిన వాక్యాలను శ్రవణం చేస్తూ చేయగా 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 నీ మనసులోనూ దుమ్ముంటే రాలిపోదు. నీ మనసులోనూ దుమ్ముని రాలగొట్టుకో. నీ మనసులోనూ దుమ్ముని రాలగొట్టుకో. అప్పుడు నీ ముఖానికి తేజస్సు కలుగుతుంది. అది పీడముఖాలు పోతాయి. నీ మనసులోనూ దుమ్ము పోతే నీ ముఖానికి తేజస్సు కలుగుతుంది. మనసులోనూ దుమ్ము పోవాలి. మనసులోనూ చెడు అంటే పోతే మనసుకు శుద్ధి కలుగుతుంది, మనసుకు నిర్మలత్వం వస్తుంది, మనస్సు అణుగుతుంది, అణిగిన మనసుకి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్దృష్టి కలిగిన వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానమే మోక్షం. ఆత్మజ్ఞానం కంటే వేరుగా మోక్షం లేదు, ఆత్మజ్ఞానం కంటే వేరుగా శాంతి లేదు, ఆత్మజ్ఞానం కంటే వేరుగా నిర్వాణ సుఖం లేదు. భగవాన్ చెప్పింది అంటే నువ్వు ముప్పు మీద చెయ్యి వేశావండి, కానీ మాకు కాలేదంటే దాని అర్థం ఏంటి? అది నిప్పు కాదని. అంటే నువ్వు సత్కర్మ సత్కర్మ నువ్వనుకుంటే సరిపోదు. నీ సత్కర్మ అంటే నీ మనస్సును, నీ మనస్సులోనే దుమ్ము పోవాలి, నీ మనస్సు నిర్మలం అవ్వాలి, నీ మనస్సు నిశ్చలం అవ్వాలి, నీ మనస్సులోనే దోషాలు ఉంటాయి బయటకు పోవాలి, నీ మనసుకు శుద్ధి కలగాలి, నీ మనసు పవిత్రం అవ్వాలి. ఏ కర్మ అయితే నీ మనస్సును అలా చేయగలుగుతాను అది సత్కర్మ. కానీ నువ్వు ఏదో చేసినా సత్కర్మ అనుకుంటాను, సత్కర్మ చేశానంటే అది నీ ప్రమాణం కాదు. చెవిలో స్నానం చేశామంటే కాళ్ళలో స్నానం చేసాం, మా ఒళ్ళు ఏం తడవలేదంటే అర్థం ఏంటి దానికి? అలాగే సత్కర్మ అంటే ఏంటి? నేను శుచి చెయ్యాలని, అది సత్కర్మ. నువ్వు శుచి చేయలేదు కనుక అది సత్కర్మ కానే కాదు, నువ్వు అనుకోవచ్చు అది సత్కర్మ అని స్పెసిఫిక్ గా చెబుతున్నారు. ఇక్కడ ఛాన్స్ కి అవకాశం ఇవ్వటం లేదు, డౌట్ కి అవకాశం ఇవ్వటం లేదు, స్పెసిఫిక్ గా చెబుతున్నారు. అది సత్కర్మ అంటే అది నేను బోధ చేసేది సత్కర్మ, నీ మనస్సును పవిత్రం చేసేది సత్కర్మ, నీకు లోచూపు కలగజేసేది సత్కర్మ, నీకు ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సహాయం చేసేది సత్కర్మ, అది సత్కర్మ అంటేను. అందుకే నువ్వు ఏదో చేసేది నేను సత్కర్మ చేశానంటే అది సత్కర్మ కాదు. నువ్వు ఏం చేసావనేది కాదు, ఎలా చేసావనేది ముఖ్యం. పని నువ్వు ఏం పని చేశావో కేవలం అది భగవంతుడు చూడడం, ఆ పని ఎలా చేశావో చూస్తాడు. దాన్ని బట్టి నీకు లోచూపు కలుగుతుంది, దాన్ని బట్టి నీ మనసులోనూ దుమ్ము రాలిపోతుంది. మనస్సుకు శుద్ధి అయితే మనస్సుకి ఏకాగ్రం వస్తే ఆ మనస్సే జ్ఞానాకారం పొందుతుంది, ఆ మనస్సే జ్ఞానాకారం పొందుతుంది. హృదయాకాశంలో, హృదయం యొక్క గుహలో అది ఉంటుంది. ఉంటుంది ఆ వస్తు బి అన్నాను చూడండి, ఆ బి అండు బి అండు, ఆ ఉండి చెయ్యి అన్నాడు చూడండి, ఆ ఉండటం ఉంటే నీకు తెలుస్తుంది. జస్ట్ బి ఉండు, అలా ఉండు. ఉన్నప్పుడు నువ్వు ఏదిగా ఉన్నావు, అలా ఉన్నప్పుడు నీకు శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని అంటే, నువ్వు ఏదిగా ఉన్నావో దానికి చావు లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు ఉంటావు అన్న సంగతి నీకు తెలుస్తుంది. దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఆనందము, దాని స్వరూపమే సత్యం. ఈ కర్మ అయితే అహంభావన మూలాన్ని తెలుసుకోవడానికి సహకరిస్తున్నా అదే సత్కర్మ. అది నీకు అర్థం కాదు కాబట్టి అలా చెబుతాంటే నీకు అర్థం కావటం లేదు కాబట్టి నీ మనసుకి మంచి కలుగుతుంది, నీకు మంచి కలుగుతుంది, పుణ్యం చేసుకోని చెబుతున్నారు. అసలు విషయం అది కానీ నీకు అర్థం అవటం లేదు. అది నీకు అర్థం అవటం లేదు కాబట్టి శాస్త్రాలు నీ కోసం కిందకి దిగొచ్చి నీకు మంచి జరుగుతుంది, నువ్వు వైకుంఠానికి వెళ్ళొచ్చు, మంచి చేస్తే నువ్వు బాగుపడతావు, మంచి చేస్తే అభివృద్ధిలోకి వస్తావు, పుణ్యం వస్తుంది, ఇన్ని రకాలుగా చెబితేనే కానీ నువ్వు మంచి చెయ్యవు కాబట్టి వాళ్ళు కిందకి దిగి నీ స్థాయికి దిగి చెబుతున్నారు. వాళ్ళు మన దగ్గర సైన్యం ఉంటే ప్రపంచాన్ని అంతా జయించగలం, కానీ ప్రపంచాన్ని జయించడం కంటే మనస్సును జయించడం కష్టం. మనస్సును జయించిన వాడే జ్ఞానం అవుతాడు. కానీ అందరూ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదంటే వాళ్ళకి తగిన పుణ్యబలం లేదని అర్థం. వాళ్ళకి తగిన లోపల అంతస్తు ఉండవలసినటువంటి అంతస్తు లేదని అర్థం. ఉండవలసినటువంటి అంతస్తు లేదని అర్థం. ఆ ఉండవలసినటువంటి చైతన్య లోపల అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు వాళ్ళ జ్ఞానం వైపుకి వాళ్ళ ముఖం తిరగదు. వాళ్ళు అలా ఉన్నారు కదా మనం కూడా అలా ఎందుకు ఉండకూడదు అంటే మన పని కూడా సున్నా. పూర్వజన్మల నుంచి నువ్వు ఏదైనా సత్కర్మ చేసుకుంటూ వచ్చినప్పుడు, అది ఇక్కడ పక్వానికి వచ్చినప్పుడు, అది ఉగ్గినప్పుడు మటుకే నీకు జిజ్ఞాసు అవుతావు, ముముక్షు అవుతావు. ముముక్షు అంటే మోక్షాన్ని కాంక్షించేవాడు, జిజ్ఞాసు అంటే జ్ఞానాన్ని సముపార్జించడానికి ప్రయత్నం చేసేవాడు. మోక్షం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. శివుడు జ్ఞానాన్ని ఇస్తాడని, విష్ణువు మోక్షాన్ని ఇస్తాడని అంటారు. మోక్షం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. ఆత్మజ్ఞానమే మోక్షం, ఆత్మజ్ఞానమే శాంతి, ఆత్మజ్ఞానమే చైతన్యం, ఆత్మజ్ఞానమే అంత. ఎప్పుడైతే నీకు జ్ఞానం ఆత్మజ్ఞానం కలిగిందో అప్పుడు ధనంతుడు అదే మోక్షం. ధనంతుడు ఎప్పుడైతే నీకు ఆత్మజ్ఞానం కలిగిందో అప్పుడు మోక్షం కూడా వస్తుంది. ఏంటి అది ఈ వీరు కాదు. ఆత్మజ్ఞానికి మోక్షం ఎంతే ఉంటుంది. చిరాగ్గా చేసేది మంచి పని కాదు. చిరాగ్గా ఎవరికైనా అన్నం పెడతావు అనుకో నువ్వు, అది బాహ్యంగా అది అన్నం పెట్టామనిపిస్తుంది, కానీ అది మంచి పనిలోకి రాదంటారు భగవాన్. నువ్వు చేసే పని ప్రేమ ఏది మంచి పని అంటే భగవాన్ దాని నిర్వచనం చెప్తున్నారు, డెఫినేషన్ చెప్తున్నారు. ఏది మంచి అంటే నువ్వు చేసే పని చిన్న పని పెద్ద పని అనే కాదు, నువ్వు చేసే పని ప్రేమతో చేయాలి. చేసే పని ఎలా ఉండాలి? రాగద్వేష రహితంగా ఉండాలి, ధార్మికంగా ఉండాలి, ధర్మాభిముఖంగా ఉండాలి. అది చేసి ఇష్టంతో చేయాలి, ప్రేమతో చేయాలి. నువ్వు ఆ పని చేసేటప్పుడు నువ్వు చిత్తం శాంతంగా ఉండాలి. ఆ పని చేసేటప్పుడు నీ మనసు ఎలా ఉండాలి? శాంతంగా ఉండాలి. దాన్ని మంచి పని అని అంటారు. దీన్ని బట్టి మనం చేసే పనులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. డెఫినేషన్ కొడుకుతోడు చేసేది మంచి పని కాదు, ప్రేమతోడు చెయ్యాలి. అది నిశ్చలమైన మనస్సుతోడు చెయ్యాలి. నిర్మలత చేసేటప్పుడు నువ్వు నిర్మలంగా ఉండాలి. ఆ పని చేసేటప్పుడు నువ్వు నిర్మలంగా ఉండాలి. నీ చిత్తం శాంతిగా అశాంతిగా ఉండి, మనసు అశాంతిగా ఉండకూడదు, శాంతిగా ఉండాలి. ఇన్ని రకాలుగా అది పూరితే ఆ రకంగా చేస్తే దాన్ని మంచి పని అని అంటారు. సరే, మంచి పనికి నిర్వచనం చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు? వాంఛతో నువ్వు చేసే పని కోరిక చూడ చేస్తుంటే, శాంతం లేకుండా చేస్తుంటే ఏ పని చేసినా చెడ్డ పని. ఏ మంచి పని అయితే చేస్తున్నా, మంచి పని చేయడానికి సాధన కూడా మంచిగానే ఉండాలి. సాధన కూడా మంచిగా ఉండాలి. ఆ సాధన గోల్డ్ మంచిదయ్యింది, సాధన చెడిగలిగితే అది కూడా నువ్వు చెడ్డ పని, అది కూడా చెడ్డ పని. అంటే నువ్వు ఏ పని అయితే, నువ్వు ఏ మంచి అయితే సాధించడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఆ మంచి సాధించడానికి మార్గం కూడా మంచిదై ఉండాలి. వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు, గమ్యము దేవుడే, సాధన దేవుడే అంటారు. అయితే భగవాన్ ఏం చెబుతున్నారంటే, నువ్వు గమ్యం ఒకటే ముఖ్యం కాదు, దాన్ని అనుసరించే సాధన కూడా మంచిదై ఉండాలి. గమ్యం ఒకటే ముఖ్యం కాదు, దాన్ని పొందే మార్గం కూడా, దాన్ని పొందే సాధన కూడా, గమ్యం ఎంత మంచిదో దాన్ని చేరుకునే దాన్ని చేరుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం కూడా అంత మంచిగానే ఉండాలి. ఆ విషయంలో మెరుకుగా ఉండాలి. నువ్వు ఒక చెడ్డ ద్వారా ఒక మంచి సాధిస్తావు అనుకో, కాల పరిణామంలో కాల ప్రభావంలో నువ్వు సంపాదించిన మంచి కూడా చెడ్డ అయిపోతుంది. అయితే నువ్వు చేసే సాధన భగవద్భావం పొందటానికి నువ్వు చేసే ప్రయత్నం ఎలా ఉండాలంటే, అశాంతిగా ఉండకూడదు, శాంతిగా ఉండాలి, ఆందోళనగా ఉండకూడదు, నిర్మూలంగా నిశ్చలంగా ఉండాలి, ఉండాలి సుమా. అది అంటున్నారు భగవాన్. నేను ఫలానా సోడమ్మని, ఫలానా ఎల్లమ్మని, ఫలానా పుల్లమ్మని అనే వ్యక్తి భావం నీకున్నంత కాలం, నీ మూలలోకి వెళ్ళి నువ్వు అణిగే వరకు పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తుకు ఎత్తు, వడ్డీతో సహా అణగించవలసిందే. అంటే లోపల నీకు మోక్ష అనుభవం లేకుండా నోడుతోటి నేను మోక్షం పొందానని చెప్పడంలో ఏం ప్రయోజనం లేదు. ఇది భగవాన్ నువ్వు లోపల పవిత్రుడు కాకుండా నేను చాలా పవిత్రుడు అంటే ఏం ప్రయోజనం లేదు. ఈ పబ్లిసిటీ మహాత్ములు తయారవుతున్నారు ఈ మధ్య. ఎవరైనా వచ్చి నేను దెబ్బలు కొడుతున్నారనుకో, నాకేం శరీరానికి బాధ కలగటం లేదా చెప్పడం ఎటువంటిదో. నీ లోపల విషయానికి అనిపిస్తూ, లోపల దుఃఖం అనిపిస్తూ నేను మోక్షం ఉన్నానని చెప్పడం కూడా అటువంటిది. నేను అది చేశాను, నేను ఇది సాధించాను, ఇది చేశాను, అది సాధించాను, ఇది సాధించాను. దేహం అనదు, చైతన్యం అనదు. ఆ చైతన్యంలోంచి ఉదికి వచ్చినటువంటి అహంభావన అంట. దాని మూలంలోకి పంపే వరకు నీకు నిర్మలత్వం లేదు, శాంతి లేదు. అదే కృష్ణుడు చెప్తాడు గీతలో, నువ్వు ఇంద్రియాలకు కనిపించే బోధాలన్నీ కూడా మొట్టమొదటి అమృతంగా ఉంటాయి, తర్వాత విషంగా పరిణమిస్తాయి. ఈ ఆత్మజ్ఞానం చూసావు, ఈ భూములు చెప్పే మాటలు నాకు చూసావు, మొట్టమొదటి విషంగా ఉంటాయి, తర్వాత అమృతంగా పరిణమిస్తాయి. డబ్బు ఉంది కానీ డబ్బు ఉందని వ్యసనాలకు లోన కావద్దు. నీకు అధికారం ఉందని వ్యసనాలకు లోన కావద్దు. నీకు అధికారం ఉందని డబ్బు ఉందని నీ వ్యసనాలకు లోనైతే నీ డబ్బు ఎక్కువ ఉండిపోతుంది ఈ భూమి మీద. తర్వాత నీ ఆ జన్మకు ఆ జన్మ ఆ జన్మకు ఆ జన్మ నీ వ్యసనాలు వెంటాడతాయి. వ్యసనాలు వెంటాడి చివరికి నీ శరీరమే కాదు నీ మనస్సు కూడా కుళ్ళిపోయేలా చేస్తాయి. నీ వ్యసనపరుడు కావద్దు. నీ ధనాన్ని చూసి, నీ గౌరవాన్ని చూసి, లేకపోతే ఈ లోకంలో నీకున్న ఏదైనా భోగాలుంటే భోగాలను చూసి నీ వ్యసనపరుడు కావద్దు. వ్యసనపరుడికి చివరికి జీవితంలో మిగిలేది దుఃఖం. ఆ ద్రవ్య శుద్ధి మనకు లేనప్పుడు ద్రవ్యాన్ని చూసి భోగం పెంచేస్తున్నాడు. మామూలుగా డబ్బు ఉన్న వాళ్ళందరినీ లక్ష్మీపుత్రులు అంటాం. లక్ష్మీపతి ఎవడు? విష్ణువు, మహావిష్ణువు. ఈ లక్ష్మీపుత్రులు ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి పుత్రులు వాళ్ళు. ఈ డబ్బు వల్ల గర్వం పెంచుకుని 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 చివరికి మనమే లక్ష్మికి పసవుదాం అనుకుంటారు. అట్లా అంత ప్రమాదం ఉంది సుమా, బహు జాగ్రత్తగా ఉండండి. క్యాన్సర్ వచ్చిందనుకో, పక్కన నీకు ఏదైనా శరీరానికి ఏదైనా క్యాన్సర్ వచ్చిందనుకో, అసలు చేస్తే పెద్దదైపోతుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, అప్పుడు ఇంకా చచ్చిపోతాను తప్పదు. ఫోర్త్ స్టేజ్కి వస్తే నీ కోటి రూపాయలు, నీకు 100 కోట్ల డబ్బులు భరం చేసుకున్నా, అలాగే నీ బలజాతి ఏంటో చేసుకుని ఫస్ట్ స్టేజ్ లో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇతరులు కూడా నీకు అనవసరం. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఫస్ట్ స్టేజ్ లో తగ్గిపోతుంది. అది మీరు ఫస్ట్ స్టేజ్ లో వదిలేసారనుకోండి, ఏమవుతుంది? ఫోర్త్ స్టేజ్ లోకి వచ్చేస్తుంది. అప్పుడు మీ డబ్బంతా భరం చేసినా మీకు తగ్గదు. మీ డబ్బంతా కాల్ చేసినా అవి తగ్గదు. అలాగే నీకు ఏదైనా బలహీనత ఉంటే అది ఫస్ట్ స్టేజ్ లో తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని తాలూకు నొప్పి నీకు తగ్గిపోతుంది. దాని తాలూకు నొప్పి నీకు తగ్గిపోతుంది. అంటే నీ ఏదైనా వ్యసన పడవి ఉంటే, నీకు ఏదైనా ఒక బలహీనత ఉంటే దాన్ని వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయి. అది మిగిలిపోతే నిన్ను మీ చేస్తుంది. అది అంటే మీ శరీరం ఏమైనా కురిపేసింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ చేత కోయిస్తాం, కురిపిని మళ్ళీ కట్టు కట్టిస్తాం, తగ్గే వరకు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాం, రోజు డ్రెస్ చేయించుకుంటాం, అంత శ్రద్ధ తీసుకుంటున్నాం నీ చేతి మీద వేసిన కురిపికి. అలాగే నీ మనసులో ఏదైనా ఒక చెడు అలవాటు ఉంటే, ఒక దురభ్యాసం ఉంటే, ఒక దురలవాటు ఉంటే, ఒక వ్యసనం ఉంటే దాన్ని తొలగించుకోవడానికి కూడా అంత ప్రయత్నం చేస్తేనే కానీ అది త్వరగదు. అదే ఈ నీ చేతి మీద ఉన్న కురుపు నీ శరీరాన్ని ఎంత బాధపడుతుందో, నీ మనసులో ఉన్న బలహీనత కూడా నిన్ను అంత బాధపడుతుంది. కానీ ఈ కురుపు కంటే ఆ వ్యసనమే ప్రధానం. ఈ కురుపు నీకు తగ్గదనుకో, శరీరం శ్మశానంలో కాలిపోయినప్పుడు కురుపు కూడా కాలిపోతుంది. కానీ వ్యసనం మటుకి కాలదు, అది పునర్జన్మకి హేతు. నీకు డబ్బు ఉంటే మంచి పనులు చేయండి, మీరు చచ్చిపోయేటప్పుడు మంచి పనులు జ్ఞాపకం వస్తాయి. మీ డబ్బుతో చెడ్డ పనులు చేస్తే మీరు చచ్చిపోయేటప్పుడు చెడ్డ పనులన్నీ జ్ఞాపకం వస్తాయి. నీ శరీరంలో ఉన్న రోగాలు ఎలా తగ్గించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, నీ మనసులో ఉన్న చెడు అలవాట్లను కూడా అలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అదేవిధంగా ఏ రోగం, ఒక రోగానికి ఒక మందు ఉంటుంది, ఒక రోగానికి ఒక మందు ఉంటుంది. అలాగే నీ ఏ బలహీనత ఉందో ఆ బలహీనత తొలగించుకోవడానికి తగిన ప్రక్రియలను అవలంబించు. భగవాన్ చెప్పి టీచింగ్ ఏంటి, స్పెసిఫిక్ గా చెబుతున్నాడు. అన్ని రోగాలకు ఒక మందు ఉండదు, ఒక రోగానికి ఒక మందు ఉంటుంది. అలాగే ఒక బలహీనతకి ఒక మందు ఉంటుంది. ఆ బలహీనతకు నువ్వు ఏది, ఆ బలహీనతను తొలగించుకోవడానికి నువ్వు ఎలా జీవించాలో అలా జీవించి, నీకు ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తే ఆ బలహీనత నశిస్తాయి. అదే మధ్వాచార్యులు చెప్తాడు, వ్యసనాలకు లోనే పోతే పెద్ద పని నోట్లో మనం తలకాయ పెట్టడం మంచిది అంటాడు. మన శరీరం ఒకటి పోతుంది, కానీ వ్యసనాల వల్ల రాబోయే జన్మలు అనేక నీతి జన్మలు వస్తాయి. అనే ఈ మధ్య ఎవరో నాకు ఉత్తరం రాశారు, ఎంత అందంగా రాశారంటే, నాన్నగారు ఈ మధ్య నేను చాలా సుఖంగా ఉన్నాను, కారణం ఏంటి, అన్ని చింతలు లేకుండా ఉన్నాను. నాన్నగారికి మధ్య నేను చాలా సుఖంగా ఉన్నాను రాశారు. అది మామూలుగానే ఉంది. ఎందుకు సుఖంగా ఉన్నాయంటే నాకు అన్ని చింతలు ఏమి లేవు, నాకు అన్ని చింతలు లేకుండా ఉన్నాను కాబట్టి సుఖంగా ఉన్నాను. మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారా, లేదా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నారా, లేదా సన్యాస ఆశ్రమంలో ఉన్నారా, అది ముఖ్యం కాదు. ఏ ఆశ్రమంలోనా మీకు వైరాగ్యం కావాలి, ఏ ఆశ్రమంలో ఉన్నా వైరాగ్యం కావాలి. ఆ వైరాగ్యం లేకపోతే జ్ఞానం రాదు. ఒకవేళ మీరు గృహస్థాశ్రమంలో ఉండి మీకు వైరాగ్యం కలిగితే మీకు జ్ఞానం కలుగుతుంది. సన్యాసాశ్రమంలో ఉండి వాడికి వైరాగ్యం వాడికి వైరాగ్యం లేకపోతే వాళ్ళకి జ్ఞానం కలగదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారనేది ముఖ్యం కాదు, వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలుగునే కలగదు. అది కృష్ణుడు చెప్పాడు. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం కలగదని ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. భగవాన్ ఏం చెప్పారంటే, వైరాగ్యానికి జ్ఞానానికి భేదం ఏముంది? మహర్షి గారు చెప్తారు కదా, ఉడికే నేను ఏం చేశాను, అరుణాచల అన్నాను, అందుకంటే నా పని పూర్తి అయిపోయింది. ఏం చేశాను? నేను యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, లేదా గిరిప్రదక్షిణాలు చేశాను. ఏమి చేయాలి? ఇంటికాడ ఉండగానే ఉడికే అరుణాచలం అన్నాడు. ఏదో జన్మాంతరం అయిన అనుబంధం గుర్తుకొచ్చింది. ఉన్న దేహభావం, నా దేహాభిమానం కాలిపోయి బూడిదైపోయింది. ఉడికే బంధువు ఎవరో చెప్పాడు, అప్పుడే అయిపోయింది దాని పని. ఎవరో బంధువు ఎక్కడి నుంచి వస్తావు, నా బంధువుని అడిగాడు. నేను బడి కలచం, నేను అరుణాచలాంచి వస్తున్నానని చెప్పాడు. అరుణాచలమా అరుణాచలమా, అరుణాచలాంచి నువ్వు ఎలాగ వస్తావు? అరుణాచలం అంటే దేవుడు కదా అన్నారు. వెళ్ళివాడు అరుణాచలం అంటే ఒక టౌన్, అక్కడ ఒక కొండ ఉంది, అక్కడ దేవుడు ఉన్నాడు, అది టౌన్ పేరు. అరుణాచలం అంటే దేవుడు అంటే ఉంటే అది ఒక టౌన్ అన్నాడు. అప్పటి వరకు అరుణాచలం అంటే నీకు దేవుడు, అరుణాచలం అయ్యగానే దేవుడు స్ఫురణ వచ్చింది. కానీ అది ఒక టౌన్ అని కానీ, అది గుడి అని కానీ, ఒక కొండ అని కానీ ఆయన స్ఫురణ రాలేదు. అది జన్మాంతర అనుభవం. ఏంటది జన్మాంతరం? అప్పుడే ఆయన పని పూర్తి అయిపోయింది. పేరు జరపగానే పట్టి బాధ్యతది. ఇప్పటికే ఎవరో చెప్పారు, చుట్టం ఎవడో చెప్పాడు అరుణాచలం అని. అంటే నా పని పూర్తి అయిపోయింది, బాహ్యమైన ఆకర్షణ అనే పోయింది. ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా యాంత్రికంగానే, ఇంటికాడ అన్నం తిన్నా యాంత్రికంగానే. ఎవరికి ఎవరైనా తింటే కోపం వచ్చేది, పొగిడితే సంతోషం వచ్చేది. అరుణాచలం పేరు నాక రెండు పోయాను. ఇవరకి భగవాన్ చెప్పారు, ఇదివరకు అంతకు అరుణాచలం నామస్మరణ వెనక ముందు బలిపిల్లలు ఎవరైనా తిరిగితే కోపం వచ్చేది, ఎవరైనా పొగిడితే సంతోషం వచ్చేది. అదంతా పోయింది. ధ్యానం చేసినా ఒకటే, స్తోత్రం చేసినా ఒకటే, అరుణాచల నామస్మరణ చోటే అని జ్ఞానం వచ్చేసింది. అది జన్మాంతర అనుభవం. అదేంటది జన్మాంతరం అనుభవంతో పూర్తిగా ఎండిపోయిన పొల్ల అయిపోయాడు. అరుణాచల నామం అగ్ని తగిలింది అని పని పూర్తి అయిపోయాడు. అరుణాచలం పేరు వినగానే అది దేహాభిమానం పోయింది. అందుకే ఆ దేహాభిమానం అంచెలు ఉత్తరం రాసినప్పుడు కూడా ఇది ఒక సత్కార్యం కోసం వెళుతోందో దీనికోసం అన్వేషించకుండా నేను అనలేదు. నేను అన్న ఇది ఈ దేహం ఒక పని కోసం, ఒక మంచి పని కోసం వెళుతుంది. దేహం కోసం మీరు వెతికి దీనికోసం ధనం ఖర్చు పెట్టక్కర్లేదు. ఈ దేహం ఎక్కడుందని మీరు విచారణ చేయక్కర్లేదు. ఈ దేహం ఎక్కడుందో ఒక మంచి పని చేయడానికి వెళుతుంది, దీనికోసం మీరు వెతకండి అని రాశాడు. ఇది అన్నాడు. అక్కడ సంతకం ఏం లేదు. ఇది ఇది నేను అనలేదు. ఇది అంటే ఆ నేను అప్పటికే పోయింది. ఆయన అరుణాచలం వచ్చి జ్ఞానం సంపాదించలేదు. జ్ఞాని అయ్యి అరుణాచలం వచ్చాడు. సర్వసాధారణంగా భక్తులు ఏం చేస్తారంటే, నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు అని ప్రార్థిస్తారు భగవంతుడు. భగవాన్ అరుణాచలేశ్వరుడితో ఏం చెప్పాయంటే, నాకు భక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించు అని అనలేదు. నువ్వు రమ్మంటే నేను వచ్చాను, నా ఎంత మటుకు నేను రాలేదే. నువ్వు పిలిస్తే వచ్చాను, నువ్వు పిలిస్తే వచ్చాను, నువ్వు కేక వేస్తే వచ్చాను, నువ్వు కేక వేస్తే వచ్చాను, నీకు కావాలి వినపడి వచ్చాను, నా ఇంతటి నేను రాలేదు. అందుకని నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని ఆయన అడగలేదు. అప్పటికే ఆయన జ్ఞానం అయి ఉన్నాడు. కానీ జనక భావన ఉండేది. కానీ ఆ జనక భావన ఉండేది. ఓ దేవుడా, ఓ అరుణాచలేశ్వరుడా, నువ్వు రమ్మంటే నేను వచ్చాను, ఓ తండ్రి నువ్వు ఆజ్ఞ అనుసరించి వచ్చాను అన్నాడు. కానీ జనక భావన ఉండేదాన్ని. మన అందరికీ అరుణాచలేశ్వరుడు అంటే దేవుడు అనే భావన, ఆయనకి తండ్రి అనే భావన. జన్మాంతరం ఆ జన్మాంతరం అంటే నువ్వు నా ఎంతటి నేను ఇక్కడికి రాలేదు, నువ్వు రమ్మంటే నేను వచ్చాను. ఈ శరీరాన్ని ఎలా ఉపయోగించుకున్నా నాకు అభ్యంతరం లేదు. దీన్ని ఇదేంటే ఈ దేహాన్ని, ఈ దేహాన్ని ఎలా ఉపయోగించుకున్నా అభ్యంతరం లేదు. అప్పుడు అరుణాచలేశ్వరుడు ఆయన నోటిని ఉపయోగించుకున్నాడు. ఎవరు నోరుని అంటే రంగ మనిషి నోటి అంటే ఏది వచ్చినా ఈశ్వర బోధ. అది రమణ మనిషి దగ్గర ఎలక్కర్లేదు. ఊరు అహంభావం వేరుతో సహా నశించింది అనుకోండి, మళ్ళీ మీ నోరుని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. మీరు ఏది మాట్లాడినా అది ఈశ్వర వాణి. ప్రతి చిన్న విషయానికి భగవంతుడు అవతరించి రావక్కర్లేదు. జ్ఞాని యొక్క నోటిని ఈశ్వరుడు ఉపయోగించుకుంటాడు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కాన్స్టాంట్ రిమెంబరెన్స్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓ